చిరిడీలో శ్యామా ఇంటిలో వ్రేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామా దానిని తనకిచ్చిననియు చెప్పెను. శ్యామా పూర్వము జరిగిందంతయు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పూర్వం తనకు పటము ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉంటుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాడు. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందాన్ని పొందారు. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనాలతోటి స్వాగతమిచ్చాడు. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాడు. అతిథికి తగిన సౌఖ్యములన్నీ ఏర్పరిచాడు. ఈ కథ వల్ల నేర్చుకోవలసిన నీతి, బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమనియూ తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమానమైన ప్రేమ ఉండేది. వారు వారిలో ఒకరిగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడిస్తోంది. ఒకనాడు ఉదయము బాబా లిండీ తోట నుండి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యమున మేకల మందను చూశారు. అందులో రెండు మేకల మీద బాబా దృష్టి పడింది. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొన్నారు. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా మోసపోయారని వారు అనుకున్నారు. ఎందుచేతననగా ఒక్కొక్క మేకకు 2 గాని 3 గాని 4 రూపాయలు గాని ఇచ్చి కొనవచ్చు. 2 మేకలకు 8 రూపాయలు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకున్నారు. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండడు చేత నేను ధనము నిల్వ చేయరాదు అన్నారు. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పారు. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతాన్ని ఈ రీతిగా చెప్పారు. ఓ శ్యామ తాత్య, మీరు బేరములో నేను మోసపోతినని అనుకునుచున్నారు. అట్లు కాదు వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేది. రాను రాను శత్రువులైనారు. పెద్దవాడు సోమరే అయినా చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ధనాన్ని అపహరించాడు. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడలు పన్నాడు. కాని నిష్ప్రయోజనాలయ్యాయి. ఇద్దరూ బద్ద వైరులయ్యారు. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టాడు. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాడు. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలనని అనుకున్నాను. అందుకే ఇంత ద్రవ్యాన్ని వేయపరిచాను. అందులక మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుంటడు చేత నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడండి. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించారు. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతములను వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చర్ణబసప్ప యొక్కయు కథలు చెప్పుదము. ప్రస్తావన. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచు ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునటులు చేయును. వారి దయాదృష్టి మనపై బడినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందము పొందెదము. గంగానదిలో స్నానము చేయి వారి పాపములన్నీయూ తొలుగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నింటినీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతృతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతని పాపమంతయు కడుగు కొనిపోవునని గంగామాతకు తెలుసు. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి వారిచే చెప్పబడిన ఈ కథను ఆలకించండి. శ్రీ సాయి ఒకనాడు ఈ కథను చెప్పసాగాను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తర్వాత వ్యాహవాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరి తిని అలిసిపోవుటచే అచట విశ్రాంతి నుంది తిని చేతులు కాళ్ళు కడుగుకుని స్నానము చేసి హాయిగా కూర్చునియున్నాను. అచట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచున్నది. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా ఒక కప్ప బెకబెకలాడుట విన్నాను. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయంతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకందజేశాడు. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించింది. అతడు అది ఏమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పాను. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పిలిచి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచదనని చెప్పాడు. అక్కడ ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండుననియు గత జన్మలో రెండును దుర్మార్గులేగాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్పి తిని అతడు నా మాట వినక బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోడుతో పట్టుకుని ఉండుట చూచాడు. అతడు నా వద్దకు వచ్చి 10 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాడు. నేను, లేదు, అట్లు జరగనేరదు, నేనే దాని రక్షకుడను, నేనిచ్చటనే ఉన్నాను, పాము చేత కప్పను తినిపించదనా, నేనిక్కడ ఊరకనే ఉన్నానా, దాని నెట్లు విడిపించదునో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలానికి పోయాము. అతడు భయపడ్డాడు. నన్ను కూడా పాము దగ్గరకు పోవద్దని హెచ్చరించాడు. పాము మీదపడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకే నేను ముందుకు పోయి ఇట్లన్నాను, ఓ వీరభద్రప్ప, నీ శత్రువైన చెన్నబసప్ప కప్ప జన్మనెత్తి పశ్చాత్తాపడుటలేదా? నీవు సర్పమైనను వాని ఎందు శత్రుత్వం ఊహించియున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యింది. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగింది. బాటసారి ఆశ్చర్యపోయాడు. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యింది. వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమిటి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పిలుపులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు బోధించి తిని మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం ఉన్నది. అది పాతబడి శిథిలమయ్యింది. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనమును ప్రోగు చేశారు. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేశారు. మరామత్తు చేయుటకు అంచనా వేశారు. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వమూ అతని చేతిలో పెట్టారు. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టారు. వాడు పరమ లోభి. దేవాలయము బాగుచేయుటకు చాలా తక్కువ వేయించేశాడు. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాడు. కొంత తాను మృంగాడు. తన సొంత డబ్బు కొంచెమైనను దానికి వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పుచు అభివృద్ధి కాకుండాటకేవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పారు. వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చారు. వాడు ఆధనమును కూడా పుచ్చుకొని పూర్వం వలనే ఊరకే కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట ఆ మహాదేవుడు వాని భార్యకు కల్లో కనిపించి ఇట్లు చెప్పాడు. నీవు లేచి దేవాలయము శిఖరాన్ని కట్టుము. నీవు ఖర్చుపెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వేయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త కలయనని దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించునట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాడు. అందుకే ఆమె ఊరుకోవలసి వచ్చింది. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవుడికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడతాడు. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లన్నాడు, భర్త దగ్గరున్న చందాల గూర్చి చికాకు చందన అవసరము లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వేయము చేయమని అతనిని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయాలని నిశ్చయించుకున్నది. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకున్నాడు. ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1,000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా 1 పొలమును దేవదేయముగా ఇచ్చాడు. అందుకు భార్య సమ్మతించింది. ఆ పొలము వాని సొంతము కాదు, అది 1 పేదరాలు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉన్నది. ఆమె దానిని తీర్చలేకపోయింది. ఆ టక్కని లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును, అందరినీ మోసగించాడు. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో ఉంచిరి. అందులో అతడు సంతోషించెను. కొన్నాళ్లకు 1 చిత్రం జరిగింది. గొప్ప తుఫాను సంభవించింది. కుంభవృష్టి కురిసింది. లోభి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయారు. పేద భక్తురాలైన డుబ్కీ కూడా కాలగతి చెందింది. తర్వాత జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో 1 బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేర ఉన్నాడు. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. పొలాన్ని ఇచ్చిన డుబ్కీ మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించింది. అతనికి చన్నబసప్ప అని పేరు పెట్టారు. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చేవాడు. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచున్నది. ఆమె తండ్రి వరుణకై వెదుకుచున్నాడు. ఆ విషయమై చికాకు పడన అవసరము లేదనియు, ఆమె భర్త తానై వెదుకుని వచ్చునని నేను చెప్పాను. కొన్నాళ్లకు వీరభద్రప్ప అనే 1 బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాడు. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాడు. అతడు కూడా నా భక్తుడయ్యాడు. ఏలాన పిల్లను కుదిర్చితునని అతడు నా యందు విశ్వాసము చూపేవాడు. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడేవాడు. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయమని బ్రతిమాలేవాడు. ఇట్లుండగా కొన్ని విచిత్రాలు జరిగినాయి. ధరలు హఠాత్తుగా పెరిగాయి. గౌరీ అదృష్టము కొలది పొలానికి ధర పెరిగింది. కానుకగా ఇచ్చిన పొలము 1 లక్ష రూపాయలకు అమ్మినారు. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చింది. అందులో సగము నగదుగా అనిచ్చారు. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించారు. అందుకందరూ సమ్మతించారు. కాని ధనమునకై తగువులాడారు. సలహా కొరకు నా వద్దకు వచ్చారు. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పాను. ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారమూ లేదని బోధించాను. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాడు. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించడానికి నేను ప్రయత్నించుచున్నానని అన్నాడు. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకున్నాను. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టాడు. అందుకు ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి తన భర్త మాటలు పట్టించుకోవద్దని, తనను కూతురుగా చూచుకొనవలయనని వేడుకొన్నది. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చాను. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనబడింది. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లన్నాడు, ధనమంతయు నీదే, ఎవరికి ఏమియో ఇవ్వవలదు. చిన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకై వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. ఆ మాటలు విన్న గౌరీ నాకీ వృత్తాంతమంతయు తెలిపింది. నేను తగిన సలహా ఇచ్చాను. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చిన్నబసప్పకివ్వమని, వీరభద్రప్పకిందులో జోక్యము లేదని నేను గౌరికి సలహా ఇచ్చాను. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చిన్నబసప్ప కొట్లాడుకుంటూ నా వద్దకు వచ్చారు. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని వీరభద్రప్ప మిగుల కోపించి చిన్నబసప్పను ముక్కల ముక్కలుగా నరికిదనని బెదిరించాడు. చిన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్ను ఆశ్రయించాడు. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వారికి వాగ్దానము చేశాను. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చిన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు. చిన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞాపకం తెచ్చుకుని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకుంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తుకు వస్తాడు. భగవంతుడు నన్నిచ్చటకు పంపి చిన్నబసప్పను రక్షించాడు. ఇదంతయు భగవంతుని లీల. ఈ కథ వల్ల మనము నేర్చుకుని నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకును సాధనము లేదు. తమకు ఎవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నచో దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు ఆశ గలవారికి ఆ పేరాశ హీనస్థితికి తెస్తుంది. తుట్టతుదకు వానిని నాశనం చేస్తుంది. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణాలను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించి ఉన్నారు. కొందరు మనకు వేద వేదాంతాలను, షట్శాస్త్రాలను బోధించవచ్చు. కొందరు చక్రాంకితము చేయవచ్చు. కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించవచ్చు. కొందరు బ్రహ్మమును గూర్చి అందంగా ఉపన్యసించవచ్చు. కొందరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయమనవచ్చు. కొందరు తమ వాక్కు శక్తిచే జీవిత పరమావధిని బోధించవచ్చు. అయినను ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టి వారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవం కూడా పొంది ఉన్నారు, అట్టివారే సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకిట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలం గాని ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు తానే సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించరు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానంగా చూస్తారు లేదా పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. సద్గురుని ముఖ్య లక్షణమేమనగా వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే.